మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం ఆగస్టు 13, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా సమర్పించు భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ ఉట్కూరి. ఎప్పటిలాగానే భారతీయత మన బాధ్యత మరొక సరికొత్త అంశంతో మీ ముందలకు వస్తున్నాము. ఈ అంశంలోకి వెళ్లే ముందర ఎప్పటిలాగానే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ కానీ అలాగే మైండ్ మీడియా గురించి చిన్న ఇంట్రొడక్షన్ చెప్పుకున్న తర్వాత మనం టాపిక్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. mindmedia.com 24/7 రన్ అయ్యే ఒక వెబ్ రేడియో ఛానల్ అండి. సో దీంట్లో మీరు చాలా జానర్స్ లో షోస్ నడుస్తూ ఉంటాయి. సో మీరు ఈ యాప్ వింటున్నట్లయితే, ఈ రేడియో షో వింటున్నట్లయితే కనుక ఆల్రెడీ మీ ఫోన్ లో ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ లో ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు. సో కాబట్టి అలాగే మైండ్ మీడియా వారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో యూట్యూబ్ లో మై ఐఎండి మీడియా అని కొట్టినా కూడా మీకు వస్తుంది. ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. వేరియస్ హోస్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళ వీడియోస్ మీరు ఆడియో ఫార్మ్స్ లో అంతా వినొచ్చు. అలాగే మైండ్ మై ఐఎండి మీడియా.com వెబ్సైట్ మీరు విజిట్ చేసినా కూడా పాత పాడ్కాస్ట్ పాత ఆర్కైవల్స్ అన్ని అక్కడ రికార్డ్ చేసి ఉన్నాయండి. సో యూ కెన్ ఆల్వేస్ గో క్లిక్ ఆన్ ఎ పర్టికులర్ కేటగిరీ అండ్ దెన్ లిజన్ టు షోస్. సో మీ ఫీడ్బ్యాక్, మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కనుక contact@mindmedia.com కి మెయిల్ చేయొచ్చు. అలాగే మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ ని బట్టే మేము కొన్ని కార్యక్రమాలు కానీ లేకపోతే శ్రోతలు ఏమనుకుంటున్నారు అనే విషయం వన్ వే ఉండకూడదు. సో ఎప్పుడైనా మీకు సమయం ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా మీ ఫీడ్బ్యాక్ పంపించండి. contact@mindmedia.com సబ్జెక్ట్ లో ఏ ప్రోగ్రామ్ గురించి మీరు మాట్లాడుతున్నారో ఆ ప్రోగ్రామ్ పేరు రాసి కామెంట్స్ పంపించినట్లయితే కనుక మేనేజ్మెంట్ మాకు పంపించడం జరుగుతుంది. దాన్ని బట్టి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుంటాం. అది మైండ్ మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన షో స్టార్ట్ చేద్దాము. గత వారం మనం చేసిన 370 ఆర్టికల్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఏం జరుగుతుంది, 370-35 ఆర్టికల్ గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నా మిత్రుల నుంచి. అలాగే వేరియస్ మాధ్యమాల్లో, ఫేస్బుక్ లో కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో వింటున్న శ్రోతలకి అలాగే విని ఈ విషయాలు తెలుసుకున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకోవాలి, ఎందుకంటే ఈ విషయం చాలా మందికి తెలియదు కాబట్టి చాలా రీసెర్చ్ చేసి సెకండ్ టైం షో చేశాం మనం. ఫస్ట్ టైం ఫిబ్రవరిలో చేసాము, సెకండ్ టైం పోయిన వారం చేశాము. సో ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు పోయిన వారం ఎవరన్నా మిస్ అయ్యారు అని అనుకుంటే కనుక దయచేసి mindmedia.com వెబ్సైట్ చూసి దాంట్లో భారతీయత మన బాధ్యత అనే కేటగిరీ ఉంటుంది, ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు చక్కగా పాత పాడ్కాస్ట్లు అన్ని వినొచ్చు. ఈ 370 ఆర్టికల్ గురించి చాలా కూలంకషంగా, చాలా విశ్లేషణాత్మకంగా పోయిన వారంలో చర్చించడం జరిగింది. 370 ఆర్టికల్ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, దాని హిస్టరీ ఏంటి, 35 ఆర్టికల్ అంటే ఏంటి, సో ముందల 370 ఆర్టికల్ కి ముందల 370 ఆర్టికల్ తర్వాత ఏం జరగచ్చు, ఏం జరగకపోవచ్చు, అలాగే ఇంటర్నేషనల్ పరంగా ప్రెషర్స్ ఎలా ఉంటాయి, సో ఇజ్ ఇట్ రైట్ టైం, సో దీన్ని బట్టి మన భారతదేశంలో జరుగుతున్న విషయం ఏంటి, యూనియన్ టెరిటరీగా మారినప్పుడు అక్కడ వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అని క్లుప్తంగా చాలా చాలా వివిధ కోణాల నుంచి ఈ అంశాన్ని విశ్లేషించడం జరిగింది. ఇకపోతే ఈ వారం షోలకు ఎంటర్ అయ్యే ముందల ఈ వారం టాపిక్ చెప్పి మీకు నంబర్స్ చెప్తాను, కాల్ చేసిన నంబర్స్ ఎవరైనా శ్రోతలు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ టాపిక్ మీద తప్పనిసరిగా కాల్ చేసి మీ ఫీడ్బ్యాక్, మీ విశ్లేషణ లేకపోతే మీ కామెంట్ కూడా మేము వినాలని అనుకుంటున్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒక 2 వారాల క్రితం నేను నా ఫేస్బుక్ లో ఒక కామెంట్, ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ఏంటంటే, మన ధర్మం పరంగా ఈరోజు మన దేశంలో మన ధర్మం పరంగా ఎదుర్కొంటున్నటువంటి 1-2 ముఖ్య అంశాలు ఏంటి. సో ఇది నేను పెట్టిన వన్ లైనర్ ఫేస్బుక్ పోస్ట్. ఈ పోస్ట్ చూసిన తర్వాత సుమారు 125-150 మంది కామెంట్స్ చేశారు. సో ఈ కామెంట్స్ అన్ని కన్సాలిడేట్ చేసుకొని మనం ఎందుకు ఒక టాపిక్ చేయకూడదు అని అనిపించింది, ఎందుకంటే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ బర్నింగ్ టాపిక్, అలాగే భారతీయత మన బాధ్యత కూడా వెరీ వెరీ మచ్ ఇన్ లైన్ విత్ అవర్ టాపిక్. కాబట్టి మన దేశం, మన ధర్మం పరంగా మన దేశంలో ఎదుర్కొన్నటువంటి 1-2 ముఖ్యమైన విషయాల గురించి చెప్పండి అని చెప్తే చాలా డిఫరెంట్ గా చాలా మంది నా స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ వింటే ఒక హైపోథెసిస్, అసలు జనాలు ఏమనుకుంటున్నారు, ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు, అంటే మనం ఏం చెయ్యాలి, దీని కారణాలు ఏంటి, ఈ రోజు మన ధర్మం ఆచరించుకోలేకపోవటానికి కానీ మన ధర్మం మన ధర్మానికి ఎదురయ్యే చాలా సమస్యలు ఉన్నాయి. సో వీటిలో కన్సాలిడేట్ చేసి మీకు ఏ ఏ పాయింట్స్ కి ఎన్ని ఎన్ని కామెంట్స్ వచ్చాయి, దాన్ని మన పరంగా మనం ఏం చేయాలి అనే విశ్లేషణాత్మక కోణంలో మనం ముందరికెళ్దాం. ఈ రోజు ఈ టాపిక్ మీద మీరు నాతో మాట్లాడాలనుకుంటే, అలాగే మా శ్రోతలతో ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటే, మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ ఇండియా నుంచి అయితే కనుక 9885555672, 9885555672, అలాగే యుఎస్ నుంచి ఎవరైనా కాల్ చేయాలనుకుంటే కనుక 484-364-3471. యుఎస్ లో ఆల్రెడీ కొంచెం పసిఫిక్ టైమ్ జోన్ 8:30 to 9:30 కాబట్టి లేట్ అయి ఉండొచ్చు, బట్ ఇండియా నుంచి ఎవరైనా కాల్ చేయాలనుకుంటే శ్రోతలు కనుక 9885555672 ఈ కాల్ ఈ నెంబర్ కాల్ చేస్తే మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడొచ్చు, మీ అభిప్రాయం పంచుకోవచ్చు. ఈలోపు మనం మెల్లగా ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. నేను క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, ధర్మం పరంగా మన దేశంలో ఎదుర్కొంటున్న ఒకటి రెండు సమస్యలు చెప్పండి, ముఖ్యమైన ఒకటి రెండు సమస్యలు చెప్పండి అని ఒక నేను పెట్టిన ఒక ఫేస్బుక్ పోస్ట్ కి కామెంట్స్ ని ఈ రోజు షోలో చెప్తున్నాను. సో ఇది 100% కనుక మనం తీసుకుంటే ఈ దేనికి ఎక్కువ సంఖ్యలో జనాలు రాసినటువంటి కామెంట్స్, దాని విశ్లేషణ చూద్దాం. సో చాలా మంది, నేను అన్నిటికంటే పెద్దది లాస్ట్ లో చెప్తాను, సో ఎందుకంటే దానికి కొంచెం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే కొంచెం తక్కువగా ఉన్న ఓట్స్ వచ్చిన వాటికి చెప్తాను. సుమారు 110 to 120 కామెంట్స్ వచ్చినాయండి. దీంట్లో 5 కంటే తక్కువ కామెంట్స్ దేని మీద, ఏ టాపిక్ మీద చెప్పారు అనే దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుందాం. ఫస్ట్ తక్కువ నుంచి ఎక్కువకి వెళ్దాం. FCRA, చాలా మందికి తెలియదు ఈ విషయం గురించి, ఫారెన్ కాంట్రిబ్యూషన్, ఫారెన్ కరెన్సీ రెగ్యులేటరీ యాక్ట్. సో ఇదే టాపిక్ మీద మనం భారతీయత మన బాధ్యతలో 2 షోలు సుమారు 18 పేజీల డాక్యుమెంట్ ని అనాలిసిస్ చేస్తూ, నా ఓన్ డేటాని అనలైజ్ చేస్తూ మీకు శ్రోతలు చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ షోని వినండి, కంప్లీట్ డీటెయిల్ గా తెలుసుకోండి. సో వీళ్ళు దీనికి వచ్చిన కామెంట్స్, 3 కామెంట్స్ వచ్చినాయండి. సో వీళ్ళేమంటారంటే, క్లుప్తంగా చెప్పాల్సింది, వీళ్ళేమంటారంటే ఫారిన్ కరెన్సీ అంటే దేశంలోకి ఒక ఉద్దేశం కోసం డబ్బులు విదేశాల్లో ఉన్న మిషనరీ సంస్థలు కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు పంపిస్తున్నటువంటి డబ్బులు ఏ నిమిత్తం అయితే పంపిస్తున్నారో దానికోసం కాకుండా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఫోర్స్డ్ కన్వర్షన్స్ కానీ వాడటం వల్ల ఈ రోజు మన దేశంలో మన ధర్మం ఇలా కుంటుబడిపోయింది అనే వాళ్ళ భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో క్లుప్తంగా ఒక 5 మినిట్స్ చెప్తాను మీకు FCRA అంటే ఏంటి అనేది. సో ఫారెన్ నుంచి ఇండియాలోకి ఏమన్నా కరెన్సీ రావాలి అని అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ట్రస్ట్ ఉంది, ఇండియాలో ఒక ట్రస్ట్ ఉంది, దానికి ఫారెన్ నుంచి ఫండ్స్ రావాలి అంటే కనుక మీరు FCRA అప్రూవల్ తెచ్చుకోవాలి. ఆ సంస్థకి FCRA అప్రూవల్ తెచ్చుకోవడం అనేది ఒక 4 to 5 ఇయర్స్ ప్రాసెస్. అది అంటే మీరు ఆల్రెడీ ట్రస్ట్ నడిపించి దానికి ప్రాపర్ అకౌంట్స్ అన్ని ప్రతి ఇయర్ సబ్మిట్ చేస్తూ, రిటర్న్ సబ్మిట్ చేసి దానికి 50 యుఎస్ లో అయితే 501C అంటారు, అదే ఇండియాలో అయితే కనుక 80C డిడక్షన్స్, ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి, అలాగే 12A ఎగ్జంప్షన్ ఉంటుంది. సో అంటే మీరు ఇచ్చిన డొనేషన్స్ కి వచ్చేటువంటి ఎగ్జంప్షన్స్. సో కానీ అవి విత్ ఇన్ ఇండియానే, కానీ యుఎస్ నుంచి కానీ యూకే నుంచి కానీ ఇలా అదర్ కంట్రీస్ నుంచి ఇండియాలోకి మీ ట్రస్ట్ లోకి డబ్బులు రావాలి అంటే కనుక ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ తో మీ ట్రస్ట్ అనుసంధానం అవ్వాలి. సో దీనికి ప్రస్తుతానికి జరుగుతున్న గత 15-20 ఏళ్లుగా జరుగుతున్న విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇండియాలో మేము హాస్పిటల్ కడతాము, లేకపోతే మేము అనాథలకి ఫుడ్ పెడతాము, లేకపోతే వృద్ధ శరణాలయాలు కడతాము, స్కూళ్లు పెడతాము అని పర్పస్ గా పెట్టినటువంటి ట్రస్టులు ఈ రోజు చూస్తే అక్కడి నుంచి అమెరికా, యూకే లాంటి దేశాల నుంచి ఇల్లీగల్ గా వాళ్ళ ట్రస్ట్ లోకి మనీ వేయించడం, ఆ డబ్బులతో చేసేది చెంచా అయితే చెప్పుకునేది గంగాళం అన్నట్లు. సో వాళ్ళు దానికోసం ఖర్చు పెట్టేది మాత్రం ఒక 10 రూపాయలు అయితే కనుక 90% ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ కన్వర్షన్స్ కానీ ఖర్చు పెడతాం. దీనివల్ల ఈ ఎఫ్సీఆర్ఏ యాక్ట్ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి అని కూడా చాలా కూలంకషంగా చర్చించుకున్నాం. చాలా జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులు, అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని ఆపటం, అలాగే పెద్ద పెద్ద డ్యాములు, ఎప్పుడైనా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కడుతున్నామంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా చాలా పబ్లిక్ కి చాలా ఉపయోగపడుతుంది. అలాంటి డ్యాములు కానీ అలాంటి ప్రాజెక్ట్స్ కానీ అడ్డుకోవటం, అలాగే మళ్ళీ మధ్య జరిగిన దుబాయ్ లో కానీ కొన్ని కేసెస్ బయటకు వచ్చినాయి ఏంటంటే ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ నుంచి ఇల్లీగల్ గా తెచ్చిన మనీ ద్వారా వాళ్ళు స్కాములు చేయటం, సో ఇలాంటివన్నీ బయటపడి హ్యూమన్ ట్రాఫికింగ్ చేయటం, ఇక్కడ నుంచి పిల్లలను వేరే విదేశాలకు అమ్మటం, సో ఇక్కడ నుంచి వచ్చే మనీతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది ఒక ముగ్గురు మాత్రమే దీన్ని కామెంట్ పెట్టారు. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, చాలా మందికి తెలియనటువంటి విషయము, అందుకనే దాని మీద 2 కంప్లీట్ 2 ఎపిసోడ్స్ చేశాము. తర్వాత దానికి వెళ్దాము. తర్వాత రాజ్యాంగ పరంగా మనకి అంత ఎక్కువ హిందువులకి అంత ఎక్కువ రాజ్యాంగ పరంగా మనకి విలువ లేదు అని ఒక 3-4 కామెంట్ పెట్టారు. సో రాజ్యాంగంలో మనకి ఈ సెక్యులర్ అనే మాట ఉండటం, సో ఈ సెక్యులర్ వల్ల ఏమవుతుందంటే అంటే మనం ఏమన్నా అన్యాయాన్ని ప్రతిఘటిస్తే మనం సెక్యులర్ అయిపోతాం, మనం ఏం మాట్లాడకూడదు. కానీ పక్కన వాళ్ళు మన మీద అన్యాయం చేస్తే మాత్రం మనం సైలెంట్ గా ఉండాలి, మనం మాత్రం తిరిగి మన రైట్స్ కోసం మనం పోరాడితే మాత్రం అది తప్పు. సో ఇట్లాంటి వ్యవస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ మన శబరిమల ఇష్యూలో చూడండి, ఎవరో మన హిందూ ధర్మానికి సంబంధం లేనటువంటి వ్యక్తి వెళ్ళి కోర్టులో కేసు వేస్తే దాని మీద దేశం మొత్తం చర్చ, అలాగే ఎందుకు ఆడవాళ్ళు టెంపుల్లోకి రాకూడదు, సో దాని మీద కూడా మనం ఒక షో చేసాం. అంటే జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న లోపాలు కానీ ఈ జ్యుడిషియరీ వ్యవస్థ వల్ల మన ధర్మం ఇలా అయిపోతుంది అనేది కొంతమంది కామెంట్ పెట్టారు. ఇది కూడా కొంతవరకు వాస్తవమే, ఎందుకంటే మనకి దేశంలో జరుగుతున్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి పిటిషన్స్ కానీ చూసినా కానీ మనం హిందువులు మాత్రం కోర్టులో కేసు వేస్తే వేరే వాళ్ళ మీద నిలబడదు, మన మీద మాత్రం ఎవడు పడితే ఎవడు పట్టినా కేసు వేసినా కూడా దాన్ని టేకప్ చేయటం, ఇమీడియట్ గా దాని మీద మన మీద తప్పు చేసినట్లు, లేకపోతే ఎప్పటి నుంచో మనకున్న ఆచారాలు కానీ మనకున్న వ్యవస్థలు కానీ తప్పు అని ప్రూవ్ చేయడానికి చాలా మంది కంకణం కట్టుకున్నారు. సో ఈ 2 రిలేటెడ్ అండి. సో ఫారిన్ కరెన్సీ నుంచి వచ్చే డబ్బుల ద్వారా ఇక్కడ మేనేజ్ చేసే జనాలందరూ ఈ జ్యుడిషియరీలో కానీ ఒక్కొక్క వ్యవస్థలో వేళ్ళు నూరుకుపోయారు కాబట్టే వీళ్ళందరూ ఇట్లా మనకి జ్యుడిషియరీ వ్యవస్థలో ఇలా జరుగుతున్నాయి. సో జ్యుడిషియరీ వ్యవస్థ, రాజ్యాంగం, చాలా మంది కొంతమంది మీడియా అని కూడా చెప్పారు. సో ఇవన్నీ కలుపుకొని ఒక 4-5 చెప్పిన విషయం. అలాగే శబరిమలది ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక అది కూడా చూడండి. అలాగే టెంపుల్ వ్యవస్థ అని చెప్పి 3-4 కామెంట్స్ చేశారు. సో ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి పాయింట్ కూడా చాలా ముఖ్యమైన పాయింట్. ఒక్కొక్క పాయింట్ కూడా మనం చూస్తే కొన్ని గంటల తరబడి మనం ఆల్రెడీ మాట్లాడుకోవచ్చు, కొన్ని ఆల్రెడీ మనం మాట్లాడుకునే ఉన్నాం, చాలా వరకు మాట్లాడుకుని ఉన్నాం ఈ షోలో. ఆల్మోస్ట్ మనం 8 నెలలుగా భారతీయత మన బాధ్యత కార్యక్రమం చేస్తున్నాం, ఈ టాపిక్స్ చాలా వరకు మనం టచ్ చేసాం. టెంపుల్ వ్యవస్థ. సో టెంపుల్ వ్యవస్థ ఒకప్పుడు మన భారతదేశంలో ఇన్ని అంటే దాదాపు 800 సంవత్సరాలుగా ముస్లిం పరిపాలకులు పరిపాలించిన, అలాగే 200 సంవత్సరాలు బ్రిటిష్ లేక క్రిస్టియన్ పరిపాలన కొనసాగించినా కూడా మన భారతదేశంలో ఇంకా 80% మంది హిందువులుగా ఉండటం, లేకపోతే 80% మంది హిందూ ఆచారాల్ని ఫాలో అవ్వటం ఎందుకు జరుగుతుందంటే మనకున్నటువంటి దేవాలయ వ్యవస్థ వల్ల. దేవాలయ వ్యవస్థ కేవలం వెళ్ళి స్పిరిచువల్ గా మనం ఒక ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి ఒక దేవుడికి మనం వెళ్ళి దండం పెట్టుకోవటమే కాకుండా, ఇదివరకు మనం దేవాలయాలు చూస్తే ప్రతి దేవాలయం కూడా ఒక నాట్య మండపాలు, కళ్యాణ మండపం ఒకటి, అలాగే సన్నాయి వాయించుకోవటానికి ప్లేస్ ఒకటి, అలాగే కోనేరు, అక్కడ వేద పాఠశాల లాంటిది ఆ ప్రదేశము, ప్రతి గుడి కూడా పెద్ద పెద్ద దేవస్థానాలకి గోశాలలు. అంటే మీరు చూస్తే కనుక సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి అక్కడికి అంటే టెంపుల్ వ్యవస్థకి లింక్ అయి ఉండేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ప్రసాదం పెట్టాలి. అంటే రాజులు గాని అక్కడ ఉన్న ధర్మకర్తలు గాని వాళ్ళకి ఉన్న ఆస్తుల్లో గాని రాజ్యాల్లో గాని కొన్ని వందల ఎకరాలు పద్మనాభస్వామి టెంపుల్ మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సుమారు 12,500 ఎకరాలు అప్పుడున్న రాజులు తరతరాలుగా ఉన్నటువంటి రాజులు అందరూ పద్మనాభ స్వామి టెంపుల్ కి 12,500 ఎకరాలు ఇచ్చారు. సో అది ఎందుకు ఇచ్చారు అంటే కనుక స్వామి వారికి నిత్య నైవేద్యాలకు కానీ, సో ఇక్కడ చాలా మందికి అర్థం చేసుకోవాలి, వితండవాదం చేసే వాళ్ళకి ఇక్కడ మనకు ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే స్వామివారికి 12,500 ఎకరాలు ఎందుకండి, చిన్న ప్రసాదం పెడతాను 12,500 ఎకరాలు అని అనుకునే వాళ్ళకి పొరపాటున మనసులో ఎవరికన్నా ఉంటే కనుక అది కూడా క్లారిఫై చేస్తాను. 12,500 ఎకరాలు కేవలం స్వామివారికి ఇవ్వటానికి కాదండి, మనమెవరు స్వామివారికి ఇవ్వటానికి, మీరు ప్రసాదం పెడితేనే కానీ తిని బ్రతకలేని దీనాతి దీనంలో పరమాత్ముడు ఉండడు. సో కానీ ఇక్కడ టెంపుల్ అంటే కేవలం మనం అక్కడ ప్రాంత పరిస్థితి జరిగిన గర్భగుడిని మాత్రమే మనం అనుకోకూడదు. అంటే టెంపుల్ వ్యవస్థను నమ్ముకొని చాలా వ్యవస్థలు ఉంటాయి, ఇందాక మనం అనుకున్నట్లు గోశాల గాని వేద పాఠశాల గాని అక్కడ ఉండేటువంటి వర్కర్స్ గాని లేకపోతే వాచ్మెన్లు గాని లేకపోతే అక్కడ ఉన్న కళాకారులు గాని, సో ఇట్లా నాట్యం గాని, సో ఇట్లా వేరియస్ యాక్టివిటీస్ లో ఆ టెంపుల్ ని సొసైటీకి రిలేట్ అయ్యి ఉంటుంది. సో వీటన్నిటిని వ్యవస్థలు నడపటానికి ధాన్యం అలాగే ధాన్యం కావాలి, సో పొలం కావాలి, డబ్బులు కావాలి. సో ఈ వ్యవస్థలన్నింటినీ ఒక చక్కగా నడిచే విధంగా చేయటానికే అప్పుడు భూములన్నీ రాసిచ్చేవాళ్ళు. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం కదా, మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటంటే 12,500 ఎకరాలకి టెంపుల్ వ్యవస్థలో ఎంత హీనాతి హీనంగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోయిన తర్వాత సుమారు 1975-1980s నుంచి మన టెంపుల్స్ మేము ఓవర్సీ చేస్తాము, టెంపుల్స్ లో చాలా అవినీతి జరుగుతుంది అనే నెపంతో ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవడం స్టార్ట్ అయింది. అంటే స్టేట్ కంట్రోల్, అంటే రాష్ట్రాల కంట్రోల్లో ఇది స్టార్ట్ అయింది. అంటే ప్రభుత్వం వచ్చి ఇక్కడ అవినీతి జరుగుతుంది, మేము వచ్చి మిమ్మల్ని కంట్రోల్ చేస్తామంటే అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందో ఆలోచించండి. అంటే నవ్వులాటగా ఉంది, అసలు ప్రభుత్వమే అవినీతికి పెట్టింది మారు పేరు. వాళ్ళు వచ్చి మన దేవాదాయ శాఖలో ధర్మాదాయ శాఖని ఆదాయ శాఖ అంటే ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్ గా ఎప్పుడైతే మన దేవాలయాలు మారిపోయినాయో అప్పటి నుంచే మనకి చూస్తే కనుక చాలా కొన్ని వేల లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి, అలాగే ధారాదత్తం చేసేసారు ఈ పొలిటీషియన్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ. ఇక్కడ ఒక చిన్న మాట ఎందుకు చెప్తున్నానంటే 12,500 ఎకరాలకు అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి ఒక సంవత్సరానికి 12,500 ఎకరాలు కవులకి ఇస్తే, కవులకి కానీ లేకపోతే అక్కడ ఉన్న లీజ్కి ఇస్తే అక్కడి నుంచి వచ్చే ఆదాయం ఎంత చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 12,500 ఎకరాలు భూమికి సంవత్సరంకి వస్తున్నటువంటి ఆదా కేవలం 50,000 రూపాయలు మాత్రమే. అంటే ఎకరానికి 4 రూపాయలు వస్తుంది సంవత్సరానికి. అంటే అంత దీనాతి దీనమైన పరిస్థితుల్లో మన దేవాలయాల వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల మనం ఇక్కడ ఉన్నటువంటి వేరే వ్యవస్థలను మనం కాపాడుకోలేకపోతున్నాం, అలాగే ఇప్పుడున్నటువంటి విషయం చూస్తే కనుక అర్చక స్వాములకి జీతాలకు కూడా మనం నోచుకోలేని దేవాలయాలు కొన్ని, కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని వేల దేవాలయాలు కేవలం అర్చకులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయినాయి అంటే మనం ఆలోచించండి. అంటే దేవాలయ వ్యవస్థ, సో దీని మీద కూడా మనం భారతీయత మన బాధ్యతలో ఒక 2 షోస్ చేశాము, హిందూ స్వరాజ్ చేతన్ గాడి గారితో ఈ టెంపుల్ వ్యవస్థ ఎలా ఉంది ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని కర్ణాటకలో ఎలా ఉంది, అలాగే టీటీడీ లో ఎలా ఉంది, ఎన్ని శ్రీశైలంలో కానీ లేకపోతే మన భద్రాచలంలో 8,000 ఎకరాలు, ఇదివరకు 17,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు సుమారు అది 4,000 ఎకరాలు 5,000 ఎకరాలకు వచ్చేసింది, అది అంటే మిగతాదంతా ఏమైపోయింది. సో ఇది హిందూ ధార్మిక సంస్థలకు కానీ హిందువులకు కానీ మనకి ఏం చేసుకునే అవకాశం కూడా లేదు. సో ఇదంతా కొంచెం చాలా పెద్ద టాపిక్, ఆ టాపిక్ మీద కూడా మనం మాట్లాడటం జరిగింది. ఇది 4-5 కామెంట్స్ వచ్చినాయి వీటికి కూడా, ఇది కూడా మంచి, చాలా మంది కొంతమంది తెలిసిన విషయంగా ఇది రాశారు, చాలా అభినందనీయం. అలాగే మరొకసారి మీ నెంబర్స్ చెప్తాను, ఎవరన్నా కాల్ చేసి ఈ టాపిక్ గురించి మీ అభిప్రాయాన్ని పంచుకోవాలంటే కనుక 9888555672, నేను ఇది మాట్లాడుతూ ఉంటాను, మధ్యలో డెఫినెట్ గా మీరు కాల్ చేయొచ్చు. 9885555672. అలాగే మిగతా దానికి వెళ్తే గనక పేరెంట్స్ బాధ్యతగా మనకి ధర్మం గురించి నేర్పించట్లేదు అనేది ఒక ముగ్గురు నలుగురు పెట్టినటువంటి కామెంట్. వాస్తవమే ఇది. దానికి కొన్ని కారణాలు కూడా లేకపోలేదు. అది రెండు రకాలుగా మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడున్న జనరేషన్ కాకుండా మన పేరెంట్స్ అంటే వాళ్ళ జనరేషన్లో మనకి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఒక్క ఇంట్లో చూస్తే కనుక ముగ్గురు నలుగురు పిల్లలు ఉండటం కానీ అంటే పెద్ద పెద్ద కుటుంబ వ్యవస్థలు ఉండే ఇది వరకు. సో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అంటే ఇప్పుడు మన తాతయ్యలు వాళ్ళ వయసు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళకి ధర్మం చాలా న్యాచురల్ ప్రాసెస్ గా వచ్చేసేది వాళ్ళకి. అంటే వారానికి గుడికి వెళ్ళటమో లేకపోతే ప్రతిరోజు గుడికి వెళ్తామో పండగలకి, చాలా పండగలు మనం మిస్ అయిపోతాం. ఇవి ఏకాదశి అంటే చాలా మందికి తెలియదు. 90% మందికి అసలు ఏకాదశి అంటే ఏంటో తెలియదు. అమావాస్య పౌర్ణమి అంతవరకు ఏమన్నా కొంచెం పర్లేదేమో కానీ ఇంకా మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనం దేవాలయాలకు వెళ్తే మీ గోత్రం ఏంటి అని అంటే కూడా చాలా మందికి తెలియని దుస్థితిలో మన హిందువులు ఉన్నారు. అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారంటే మనం ఆలోచించాలి. కనీసం గోత్రనామం కూడా, మన ఇంటి గోత్రనామం కూడా మనకు తెలియదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, కనీసం చిన్న చిన్న బేసిక్ ఇష్యూస్, బేసిక్ థింగ్స్ కూడా, అసలు ఇష్యూస్ దాకా పక్కన పెట్టండి, అసలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా మనం తెలుసుకోవట్లేదు అని అర్థం. సో అది కొంచెం స్లైట్ ఆఫ్ టాపిక్ అయినా, సో పేరెంట్స్ పరంగా మనం ఆలోచిస్తే కనుక మన తాతల నుంచి మన నాన్నలకి చాలా న్యాచురల్ గా ఈ ధర్మ వ్యవస్థ అనేది వచ్చేసింది. కానీ అక్కడి నుంచి మనకి రావటం మాత్రం ఈ గ్లోబలైజేషన్ అనుకోండి, చదువుల వ్యవస్థ అనుకోండి, ఇలా వేరియస్ కారణాల వల్ల, అంటే మనం ప్రపంచాన్ని మనం ఆపి మనల్ని బ్యాక్ తీసుకెళ్ళటంగా దాని గురించి మాట్లాడట్లేదు. నేను మళ్ళీ ఆ వితండవాదం కూడా చేయట్లేదు. అలా కూడా ఆలోచించకూడదని నా మనవి. సో కొంతవరకు మనం సమాజం కానీ ప్రపంచం కానీ ముందుకు వెళ్తూనే, దాంతో పాటు నడుస్తూనే, దాంతో పాటు పరిగెడుతూనే మన కల్చర్ని మనం కాపాడుకోవటం ఏ మన దేశం ఒక్కటే చేయట్లేదండి. సో ప్రపంచంలో చాలా దేశాలు చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కనుక చైనా. సో ఇప్పుడు కూడా వాళ్ళు మాతృభాషలోనే వాళ్ళు అభ్యాసం చేస్తూ ఉంటారు. వాళ్ళు అట్లాగే ఆ బిగ్గెస్ట్ మార్కెట్ అయింది, ప్రపంచంలోనే 2 పొజిషన్లో ఉంది చైనా. అలాగే జపాన్ కూడా చూడండి. జపాన్ ఎంత చిన్న దేశం అయినప్పటికీ వాళ్ళు వెస్టర్న్ అండ్ మోడర్నైజేషన్, రాజీవ్ మల్హోత్రా గారు చెప్పినట్టు, సో ఆల్ వెస్టర్న్ థింగ్ ఈజ్ నాట్ మోడర్నైజేషన్. మోడర్న్ గా ఉండటానికి, మోడర్న్ అని అనుకోవటానికి వీల్లేదు. సో మన కల్చర్ ని మనం తెలుసుకొని మన కల్చర్ ని తో పాటు మన గ్లోబలైజ్డ్ వరల్డ్ లో కూడా ఉండటం కూడా జపాన్ లాంటి దేశాలు కూడా చేస్తున్నాయి. కానీ అదే పాయింట్ మనం చేయలేకపోతున్నాం. అంటే మనం ఉద్యోగాలు చేసుకుంటూనే, మన వ్యాపారాలు చేసుకుంటూనే, మన టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూనే మన ధర్మాన్ని మనం ఆచరిస్తే మనం ఏమనుకుంటున్నాం అంటే అదేదో తప్పుడు విషయం, ఇదేదో తప్పు చేస్తున్నాం మనం అనే ఒక గిల్టీ కాన్షియస్ ప్రతి హిందువులో, కేవలం హిందువుల్లోనే ఇది. వేరే మతస్థులు వాళ్ళ గుడికి వెళ్తానికి కానీ లేకపోతే వాళ్ళ ఆచారాలు పాటించడానికి కానీ ఎటువంటి మొహమాటము పడరు. కానీ మనం మాత్రం ఎక్కడ లేని ఒక ఆత్మ న్యూనతా భావం అనేది మన పుస్తకాల్లో కానీ, ఫస్ట్ కాడి నుంచి కూడా మన టెక్స్ట్ బుక్స్, ఇది కూడా కొంతమంది రాశారు, అది కూడా చెప్తాను. సో మన పేరెంట్స్ నుంచి మనకి యాక్చువల్ గా రాలేదు అని అంటానికి ఈ టాపిక్ లోకి వెళ్ళాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఉన్నాము, మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం పేరెంట్స్ నుంచి మనకి రాలేదు కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే మీడియా, సోషల్ మీడియా కానీ లేకపోతే యాక్టివ్ గా టెక్నాలజీ బాగా పెరుగుతుందో, మనం కనీసం అంటే అందరూ ఒకే స్థాయిలో నేర్చుకోవాలని కానీ, అందరూ ఒకే స్థాయిలో ఉండాలని కానీ మనం ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎవరికి స్థాయి తగ్గట్టుగా విషయాలు తెలుసుకోవటం, మన ధర్మం గురించి తెలుసుకోవటం, నేను రోజు పొద్దున్నే లేచిన తర్వాత ఏం చేయాలి, కనీసం పండగలకి ఏం చేయాలి, నేను ఈ పండగ ఎందుకు వచ్చింది, ఆ పండగ ఎందుకు వచ్చింది, ఈ పండగ చేసుకుంటే మనకు వచ్చే లాభం ఏంటి, లేకపోతే ఏం తెలుసుకోవాలి ఈ పండగ గురించి, రేపు మన పిల్లలు వచ్చి వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారంటే 170 చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ పేరెంట్స్. సో ఫస్ట్ పిల్లలకి చెప్పటం కంటే ఫస్ట్ మనం చేయాల్సింది అంటే మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పిల్లలకు చెప్పాలంటే మనం తెలుసుకోవాలి కదా, అట్లా మనకే తెలియదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్ బిఫోర్ యూ క్యాన్ టెల్ టు యువర్ కిడ్స్. సో ఇది మనం అనుకుంటాం కానీ ప్రతి ఒక్కళ్ళు అంటే వేరే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎఫ్సిఆర్ అప్రూవల్ అంటే మనం ఏం చేయలేము దాన్ని, అంటే యాజ్ ఎ కామన్ మ్యాన్ గా మనం ఏం చేయలేం, చర్చించుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే తెలియచ్చు బట్ ఫ్రమ్ అ కామన్ మ్యాన్ స్టాండ్ పాయింట్ మనం ఏం చేయలేం. అలాగే జ్యుడిషియరీ వ్యవస్థలో మనం ఏం చేయలేం, లేకపోతే రాజకీయ నాయకుల పరంగా మనం ఏం చేయలేం, లేకపోతే లవ్ జిహాద్ పరంగా మనం ఏం చేయలేకపోవచ్చు, కొంతవరకు కన్వర్సన్స్ పరంగా కామన్ మ్యాన్ ఏం చేయలేకపోవచ్చు, ఇట్లా వేరియస్ యాక్టివిటీస్ లో మనం ఏం చేయలేకపోవచ్చు. కానీ పేరెంట్స్ గా మన మన ధర్మాన్ని ఫస్ట్ మనం నేర్చుకుంటూ మన పిల్లలకు చెప్పడం అనేది డెఫినెట్లీ మనం చేయొచ్చు. అది అందరూ కూడా వాళ్ళకి సాధ్యమైనంత రీతిలో చెయ్యాలి అని అని అనుకుందాం. సాధ్యమైనంత వరకు మనం చేయటాన్ని నేర్చుకోవాలి. అది అది ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ పాయింట్. అలాగే విద్యా వ్యవస్థ. సో కొంతమంది పేరెంట్స్ తో పాటు విద్యా వ్యవస్థను కూడా చెప్పారు. సో ఇందాక మనం అనుకోవటం విద్యా వ్యవస్థలో కూడా మనకి ఫస్ట్ దగ్గర నుంచి కూడా ఏంటంటే ఈ 1000 కాలాన్నే మన భారతదేశం, లేకపోతే ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఒక 450 సంవత్సరాల క్రితమే మన భారతదేశ చరిత్ర, అంతకంటే ముందల చరిత్ర అసలు చరిత్రే కాదు. అసలు ఆ చరిత్ర ఎవడన్నా తెలుసుకున్నాడంటే వాడు ఒక వేస్ట్ ఫెలో కింద లెక్కగట్టి, అంటే మన భారతదేశంలో అసలు అన్నిటికంటే భారతదేశం అంటే మన ఋషులు ఇచ్చిన సంస్కారం, మన ఋషులు ఇచ్చిన వాంగ్మయం. కానీ అది మనం తెలుసుకోవడం అనగా ఇప్పుడు చాలా మందికి ఇక్కడే పొరపాటు పడతారు, అదేదో తెలుసుకున్నంత మాత్రాన మనం ఏదో రేపు పొద్దున మొత్తం చదివేస్తామని కాదు. అంటే వి షుడ్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ టువర్డ్స్ అవర్ కంట్రీ. సో ఆ నీ గురించి నువ్వు, నీ గురించి కానీ మన గురించి మాని మనం మంచిగా ఫీల్ అవ్వకపోతే మనం 10 మందిలో బయటకు వెళ్ళినప్పుడు మనకి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది? ఇఫ్ యూఆర్ రిప్రజెంటింగ్ సంథింగ్ కాన్ఫిడెన్స్ ఏమి ఉండదు మనకి. ఎందుకంటే ఎంతసేపు వీఆర్ ఏ లూజర్. ఓకే మొగలు వచ్చారు, ఓకే హిందువుల్ని చంపేశారు, వీళ్ళకు వీళ్ళని కొట్టారు, వాళ్ళని కొట్టారు, లేకపోతే ఔరంగజేబు ఇట్లా చేశాడు, అంటే చరిత్ర పుస్తకాల్లో చాలా వరకు రాసినటువంటి అంశాలు కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇట్లా చేశారు, మనల్ని అట్లా చేశారు, అంటే వీఆర్ కైండ్ ఆఫ్ బంచ్ ఆఫ్ వేస్ట్ ఫెలోస్ కింద మన మన పిల్లలకు కూడా మనం అదే నేర్పిస్తున్నాం. అంటే మన చరిత్రలో చదువుకునేటువంటి చాలా పాఠాలు కూడా మన నరనరాన జీర్ణించుకుపోయి ఇప్పుడు ఈ రోజుల్లో మనకున్నటువంటి చాలా భావాలకి ఈ బీజాలే కారణం. సో ఈ విద్యా వ్యవస్థలో కూడా మార్పు రావాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మనం దీని పరంగా కూడా మనకి కృష్ణదేవరాయల గురించి మనం ఒక పెద్ద షో చేయటం జరిగింది, కంప్లీట్ షో చేయటం జరిగింది. సో కృష్ణదేవరాయల గురించి, చరిత్ర గురించి, అలాగే సౌత్ ఇండియాని సుల్తాన్ నుంచి ఎట్లా కాపాడారు అనే దాని గురించి కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ లో మనం ఒక షో చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ షోను కూడా వినొచ్చు. అలాగే ఇంకొంచెం ముందరికి వెళ్దాము. సో ఇప్పటికి ఒక 6 టాపిక్స్ మనం మాట్లాడుకున్నాం, వీటన్నిటికి కూడా లెస్ దాన్ 5 కామెంట్స్ వచ్చిన టాపిక్స్ మనం మాట్లాడుకున్నాం. కొంచెం ముందరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తర్వాత చాలా మంది చెప్పిన పాయింట్, ఇంకొక 3-4 చెప్పిన పాయింట్ లవ్ జిహాద్. ఈ లవ్ జిహాద్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. లవ్ జిహాద్ అనేది ఏంటంటే కన్వర్షన్స్ అనమాట, అంటే కన్వర్షన్స్ లో భాగం ఏది అంటే ఎవరన్నా నిజంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడలేదండి. సో దాన్ని దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు. నిజంగా ఎవరన్నా ఒక ముస్లిం గాని ఒక హిందూ గాని పెళ్లి చేసుకుంటే విఆర్ నోబడీ టు క్వశ్చన్ ఆర్ విఆర్ నోబడీ టు జడ్జ్. కానీ మీరు యూట్యూబ్ లో కూడా మీరు వెళ్ళి లవ్ జిహాద్ కేసెస్ అని కొడితే మెనీ ఆఫ్ ద కేసెస్ రికగ్నైజ్డ్. సో ఈ కేసెస్ కూడా ఉన్నాయి అని
చెప్తున్నారు.
హలో
నమస్కారం అండి.
నమస్తే అండి,
నేను సహదేవ్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
సహదేవ్ గారు నమస్తే అండి, బాగున్నారా?
మాట్లాడచ్చా అండి?
మాట్లాడండి సార్.
చక్కటి టాపిక్స్ ఎన్నుకున్నారండి, అందరి మనసులో ఉండే టాపిక్స్ ఏ మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు కామన్ గా ఇవే ఉన్నాయి. అయితే ఇక్కడ మన వినయ శ్రోతలకి, మన భారతీయుల కోసం మనం ఈ ఆచార కళాచారాలు, రిలీజియన్, కల్చర్, సివిలైజేషన్ వీటి మాట్లాడినప్పుడు మనకి ప్రపంచంలో 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఒకటి సౌత్ కొరియా, ఇంకోటి జపాన్. ఇప్పుడు సౌత్ కొరియా తీసుకోండి మీరు, జపాన్ తీసుకోండి. అసలు గ్లోబల్ లీడర్స్ అయినా కూడా వాళ్ళు ప్రతిది కూడా జపాన్ భాషలో చేసుకోవటం, వాళ్ళ వాట్ ఎవర్ బూర్దిజం మోషన్ టూరిజం, వాళ్ళ దేశంలో ఉన్న మతాలన్నింటినీ యాజ్ ఇట్ ఈస్ పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టలేదు. ఎన్ని ఆటం బాంబు లేచినా కూడా వాళ్ళు మతం మారలేదు, క్రైస్తవులుగా మారలేదు, చర్చలు రానివ్వలేదు. అదే అదే మన సౌత్ కొరియా తీసుకోండి మీరు. వాళ్ళు అవకాశం రాగానే దేశం మొత్తం క్రిస్టియన్ అయిపోయింది. అంటే మీరు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ కల్చర్, వాళ్ళు వదిలేదలుసు, వాళ్ళు రెడీగా ఉన్నారు, పట్టుదల లేదు వాళ్ళకి. సో ఈ రెండు కాంట్రాస్టింగ్ స్టడీస్ ఒకసారి ఎప్పుడన్నా మనం తర్వాత డీప్ గా స్టడీ చేయాలి. రెండో విషయం అండి, మనం మీరు చెప్పినట్టు చరిత్ర పుస్తకాల్లో చాలా వక్రీకరణ ఉంది, అసలు చాలా నిజాలు దాచిపెట్టారు. ఒకే ఒక పాయింట్ చెప్పి ఆపేస్తాను. ఇవాళ అలెగ్జాండర్ ఇండియా మీద దాడి చేసినటువంటి చరిత్ర మనకి స్కూల్ పుస్తకాల్లో కూడా ఉంటుంది. అయితే అక్కడ చాలా నిజాలు దాచిపెట్టి అలెగ్జాండర్ పూర్తిగా పరాజయం పాలయ్యి తోక ముడుచుకుని వెనక్కి వెళ్ళాడు. యాక్చువల్ గా మనకి అతనికి ఏదో రోగం వచ్చింది, లేకపోతే ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో పిల్లలు గుర్తుకొచ్చారు, అందుకోసం వెనక్కి వెళ్ళిపోయాడని పుస్తకాలు రాశారు మనకి చిన్నప్పుడు. యాక్చువల్ గా అతను ఇంకా లాభం లేదని మన పురుషోత్తం పోరాస్తే పోటీ చేసి ఇంకా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇవాళ వెనక్కి వెళ్తుండగా ఒక ఇంకొక చిన్న మన హిందువుల సామ్రాజ్యంతో చిన్న దాంతో వాడు చిన్న యుద్ధం జరిగింది. వెనక్కి వెళ్ళేటప్పుడు వాడిని హెరాస్ చేశారు మన వాళ్ళు. ఆ ప్రక్రియలో ఆయన ఛాతీలోకి ఒక బాణం గుచ్చుకుంది. ఆ బాణం గుచ్చుకుని ఆయనకి లంగ్స్ లో చిన్న గాయం ఏర్పడి ఊపిరితిత్తులు ప్రతి ఊపిరి పీల్చడం ఆయనకి నరకయాతన అయిపోయింది. అది అలాగే అంటే ఇదంతా ఇప్పుడు మనం అనుకునేదంతా జరిగింది ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ బార్డర్లు, ఎందుకంటే ఇండియా అనేది అప్పుడు అక్కడ దాకా ఉండేది.
అవును,
అక్కడి నుంచి ఆయన కిందికి సముద్రం వైపు వెళ్తూ బైబిలోన్ లో 33 ఏళ్ల వయసులో చనిపోయాడు. చనిపోవడానికి కారణం ఈ ఊపిరితిత్తుల్లో జరిగినటువంటి దెబ్బ.
కానీ
ఎక్కడ కూడా మన ఇండియా చరిత్ర పుస్తకాల్లో మన వాళ్ళు కొట్టిన దెబ్బ అలెగ్జాండర్ సచ్చేయడం రాయరు.
రాస్తారు, లేకపోతే మన వాళ్ళు చేసిన పనులు ఏం రాస్తారంటే అశోకుడు చెట్లు నాటును, అశోకుడు చాలా బావులు తవ్వించును. అంటే అది తవ్విస్తేనో లేకపోతే చెట్లు నాటిస్తేనో మంచివాడు కాదని కాదు ఇక్కడ మనం చెప్పాల్సిన. అంటే రాజులు చేయాల్సిన పని ఏంటి, మనం ఎన్నో రాజ్యాలు పోగొట్టుకున్నాం, లేకపోతే ఎన్నో రాజ్యాలు గెలిచాం, అంటే మనం వేరే బంచ్ ఆఫ్ లూజర్స్ అనమాట. అంటే ప్రతి ఒక్క మనం ఉన్న రాజులందరూ కూడా బంచ్ ఆఫ్ లూజర్స్. మొఘల్స్, బ్రిటిషర్స్ మాత్రం దే ఆర్ సో గ్రేట్, సో యూ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్ అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మన పాఠ్య పుస్తకాల్లో చాలా వరకు యూత్ గానీ చాలా వరకు అదే కదండి కారణం.
అవును సార్. ఇంకొక లాస్ట్ పాయింట్ సార్ చెప్పారు మీకు, మనకి విద్యా వ్యవస్థ అంటే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ కొన్ని కార్పొరేట్ కల్చర్ వచ్చాక ప్రతి ఒక్కరూ కూడా అదే మోడల్ అచ్చుగుద్దినట్టు అందరూ 10th లాంగ్ టర్మ్ కోచింగ్ ఇంటరు ఆ రూట్ లో వెళ్ళాలనే ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసేసారు. అది కల్చరల్గా అప్రూటింగ్ అయిపోయి జనాలు ఇవాళ ఒక్కొక్క మీరు ఆంధ్ర సైడ్ నేను విన్నాను కొన్ని స్కూల్స్ లో 3,000 నుంచి 4,000 మంది పిల్లల్ని వాళ్ళ కుటుంబాలకి దూరంగా తల్లిదండ్రుల్లో పెట్టి వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఈ పలానా స్కూల్లో వాడిని పడేస్తే మా వాడు ఐఐటీలోనో బీటెక్ లోనో ఎంబీబీఎస్ లోనో వెళ్ళిపోతాడు, మన పిల్లల్ని పెంచే బాధ్యత కూడా ఉండదు మనకి అన్న ఒక థింకింగ్ బాగా 10-15 ఏళ్ల నుంచి తీసుకొచ్చారండి. ఇవాళ మీరు అన్నారు గోత్రం తెలియదు, గోత్రనామాలు తెలియదు, అమావాస్య పౌర్ణమి తెలియదు అంటే మరి ఇక్కడ ఆ ఆర్చోల్స్ లో వాళ్ళు కూరేది 6 నుంచి రాత్రి 9 దాకా ఏం చేస్తారు మీ అందరికి తెలుసు కదా. మన పేరెంట్స్ కూడా అందరూ ఒకే స్థాయికి చేరుకోలేరు. ఒకరు ఫస్ట్ అటెంప్ట్ లో వస్తారు, ఒకరు సెకండ్ అటెంప్ట్ లో వస్తారు, ఒకళ్ళు వెళ్ళలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా వెళ్ళరు అన్న కొన్ని చూసుకుని కెరీర్ గైడెన్స్ అనేది పూర్తిగా నాశనం అయిపోయిందండి ఆంధ్రాలో. ఇటీవల నేను కొంతమంది ఇంటరాక్ట్ అవుతుంటే అసలు హై హై ఇంట్రెస్ట్ రేట్స్ తీసుకొచ్చి అంతే కార్పొరేట్ కాలేజ్ కి ఫీజులు కట్టి సరైన రిజల్ట్ రాక అటు పిల్లలు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయినవి చాలా ఉన్నాయి. ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఒకసారి ఈ కెరీర్ గైడెన్స్, కెరీర్ చూసింగ్, అసలు వెనకట్టుకున్న పాలిటెక్నిక్, ఐటీఐ అంటే అంచెలు అంచెలుగా ఎదగడం. ఆర్థిక పరిస్థితి బాగుండేది అనుకోండి ఇంట్లో, సో ముందు ఏదో టెన్త్ కాగానే ఒక పాలిటెక్నిక్ లో ఒక ఏడాది కోర్స్ చేసి ఒక చిన్న వర్క్ షాప్ లో ఇక్కడ చేరి తర్వాత పాలిటెక్నిక్ లో డిప్లొమా చేసి ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ లో, అంటే చాలా మన ప్రీవియస్ జనరేషన్ మా జనరేషన్ కూడా ఇలాగే పైకి వచ్చాం. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏలు బీటెక్ ఎంటెక్ చేయలేకపోయారు, అవకాశాలు రావు కూడా అలాగే. సో ఒకసారి ఫ్యూచర్ లో కొంచెం కెరీర్ ఎడ్యుకేషన్ వ్యవస్థ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాల్లో గాడి తప్పిందండి. మనం కొంతమంది పేరెంట్స్ ఎక్స్పర్ట్స్ తోటి ఒకసారి మనకు షో పెట్టించాలండి.
షూర్ అండి, షూర్ షూర్, మనం డెఫినెట్గా మాట్లాడదాం దీని గురించి. సరే సాధవ్ గారు, మీరు షో వింటూ ఉండండి, ఇంకా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి, డెఫినెట్ గా దాని మీద థ్యాంక్ యూ సాధవ్ గారు. అలాగే ఇక మనం సాధవ్ గారితో మనం మాట్లాడింది విద్యా వ్యవస్థ గురించి మాట్లాడారు, పేరెంట్స్ ఇలా చాలా పాయింట్స్ గురించి మాట్లాడారు, థ్యాంక్ యూ సార్. అలాగే మనం నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ కామెంట్స్ సెక్షన్ లోకి వెళ్దాము. కొంతమంది ఏం కామెంట్ చేశారంటే, కొత్తగా ఎవరైనా శ్రోతలు జాయిన్ అయితే కనుక, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మన దేశంలో ధర్మం పరంగా ఎదురయ్యేటువంటి ఒకటి రెండు క్లిష్టమైన సమస్యల గురించి చెప్పండి అని నా ఫేస్బుక్ పోస్ట్ మీద వచ్చిన కామెంట్స్ విశ్లేషణ చేస్తున్నాను. అలాగే కొంతమంది ఇందాక మనం లాస్ట్ లో అనుకున్నట్టు లవ్ జిహాద్ మీద కూడా చాలా కేసెస్ మనకి రిపోర్ట్ అయినాయి. ఆ రిపోర్ట్ అయినాయి అంటే అన్రిపోర్టెడ్ అండ్ అన్ఐడెంటిఫైడ్ కేసెస్ కూడా, కైండ్ ఆఫ్ ఇది కూడా ఒక రిలీజియస్ కన్వర్షన్స్ లోకి వెళ్తుంది. దీని మీద కూడా ఒకసారి వీలుంటే ఒకసారి ఎప్పుడైనా మనం చర్చ చేద్దాము. సో దీని మీద మనం చర్చ చేయలేదు. అలాగే దీనికి ఈ లవ్ జిహాద్ విషయం మీద కూడా మూడు నాలుగు కామెంట్స్ వచ్చినాయి. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్దాము. నెక్స్ట్ ఏంటంటే క్యాస్ట్ డివిజన్ అండ్ క్యాస్ట్ రిజర్వేషన్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా క్లిష్టమైన విషయం. ఇది అంటే ఇక్కడ నాకు తెలిసింది, అంటే ఇక్కడ శ్రోతలందరికీ ఒకటి తెలియాల్సింది ఏంటంటే, ఏదో నేను చెప్పేదే మొత్తం కరెక్ట్ అని కానీ, లేకపోతే నేను చెప్పింది మొత్తం 360 డిగ్రీ చెప్తున్నాను అని కానీ నేనైతే అనుకోవట్లేదు. గత 4-5 సంవత్సరాలుగా మనం గ్రౌండ్ లో చేస్తున్న దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి గ్రౌండ్ లో చేస్తున్న యాక్టివిటీస్, వాలంటీర్స్ తో మాట్లాడిన ఫీడ్బ్యాక్, అలాగే యూట్యూబ్ లో నేను ఫాలో అయ్యే వాళ్లకు వచ్చినటువంటి నాకు ఉన్న నాలెడ్జ్ని అన్ని రంగరించుకొని నా అభిప్రాయం నేను ఇక్కడ చెప్తున్నాను, కానీ ఇదే కంప్లీట్ అని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఈ క్యాస్ట్ డివిజన్ అండ్ క్యాస్ట్ రిజర్వేషన్ చాలా లోతైన, చాలా ఇంపార్టెంట్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను, ప్రయత్నిస్తాను. ఇది మన ధర్మానికి ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతుంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మన హిందూ ధర్మంలో ఉన్న ఒక దరిద్రపు కొట్టు భావన ఏంటంటే, కులానికి కలుస్తాడు కానీ మనిషి వాడున్న కులంలో ఏమన్నా యాక్టివిటీ జరుగుతుందంటే కుల యాక్టివిటీలో కలుస్తారు, కానీ అదే ధర్మానికి వచ్చేటప్పటికి ఎవరు కలవటానికి ఇష్టపడరు. సో ఇదే ఈ వ్యవస్థనే మనం చాలా మంది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఎందుకు కలవరు అనేది ప్రతి ఒక్కళ్ళు మనం అనుకోవటం కాదు, మన గురించి మనం ఫస్ట్ విశ్లేషించుకోవాలి. అంటే వీళ్ళు ఎందుకు కలరు, వాళ్ళు ఎందుకు కలరు, నువ్వు కలుస్తున్నావా లేదని మనం ప్రశ్నించుకోవాలి. సో అదే గనక కులం, డెఫినెట్ గా మన కుల వ్యవస్థ అనేది మన హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యవస్థ, ఎవరు ఏ పని చేసే దాన్ని బట్టి వాళ్ళ పనులు బట్టి వాళ్ళ కులాలని నిర్వహించారు. ప్రపంచంలో ప్రతి వ్యవస్థలో పేరు వేరైనా సరే ఈ వ్యవస్థలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మీరు అమెరికాలో కానీ యూకేలో కానీ కొన్ని వ్యవస్థలు తీసుకున్నారంటే వాళ్ళు చేసే పనిని బట్టే వాళ్ళందరూ కలిసి ఒక చోట ఉంటారు. సో దానికి ఒక పేరు పెట్టచ్చు, అది కులం అనే పేరు కాకుండా వేరే పేరు ఉండొచ్చు, కేటగిరీ అని ఉండొచ్చు, లేకపోతే వైట్ బ్లాక్ అని ఉండొచ్చు. సో వేరియస్ ప్రతి వ్యవస్థలో ఏదో ఒక కేటగరైజేషన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. కానీ ఈ కేటగరైజేషన్ మొత్తం కలిపి ఎక్కడికి వస్తుందంటే, మన సనాతన ధర్మంలో మనకున్నట్టు ఏంటంటే, ప్రతి కులం ఒక కొమ్మ అనుకుంటే కనుక మనం చెట్టు మన ధర్మం. అంటే మనం ఎట్లా ఉన్నామంటే ఈ రోజుల్లో మనం ఎలా అయిపోయిందంటే కొమ్మలు మాత్రం మనం కొమ్మలకి ఎంత నీళ్లు పోసినా చెట్టు పెరిగిద్దా, లేకపోతే కమ్మలకు వచ్చినటువంటి కాయలకు చెట్టు నీళ్లు పోస్తే చెట్టు పెరిగిద్దా, లేకపోతే మనం వెళ్ళి చెట్టు పొదలో రూట్స్ దగ్గరికి వెళ్ళి మనం నీళ్లు పోయాలా? ఈరోజు హిందువులు చాలా మంది మిస్ అవుతున్న పాయింట్ ఇదే. అంటే కులానికి ఇచ్చిన ప్రాధాన్యత ధర్మానికి ఇవ్వట్లేదు అని అది ఎవరికి వాళ్ళు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఈ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే నేను ఏ కులం పేరు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతి కులంలో ఉంది, ప్రతి కులంలో ఎంతో కొంత స్థాయిలో ఈ ఈ ఇది ఇది మన వాళ్ళు మనం తీసుకున్నటువంటి ఈ బౌండరీస్. అంతేగాని నేనేమి మన కులం డెఫినెట్ గా మనకి మన జీవన విధానంలో ఒక భాగం, అది ఎంతవరకు ఉండాలంటే గడప లోపల నీ కులం, గడప బయట దాటితే మన ధర్మం, మన పరిపూర్ణ స్వామి గారు చెప్పినట్టు. అంటే కలిసికట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో ఒక దేవాలయం మనం కట్టించుకోవాలి, లేకపోతే అందరూ కలిసి మనం ఒక దేవాలయం కట్టించుకోవాలి. అందరికి ఎందుకు కలరు అంటే మనకు మనం అది ప్రశ్నించుకోవాలి. మనకు ఎవరైతే టెంపుల్ వ్యవస్థలో కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి మాట్లాడాలి, లేకపోతే ఈ కులాలకు అతీతంగా మనం ఎక్కడన్నా కలవాలి అని అంటే గనక డెఫినెట్ గా మనం కలవాలి. కలిసి మన ధర్మాన్ని మనం నిలబెట్టే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు మనం చేసినప్పుడు మాత్రమే మన ధర్మం నిలబడే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా పెద్ద టాపిక్. సో ఇంత నుంచి ఇంకా డీప్ గా వెళ్ళాలంటే ఇంకా మేజర్ టాపిక్స్ పోతాయి కాబట్టి నేను ఇంత నుంచి చెప్పలేకపోతున్నాను. ఒక చిన్న విషయం ఇక్కడ చెప్పాలంటే ఒకప్పుడు కుల వ్యవస్థలో ప్రతి కులాన్ని వాడు కాపాడుకుంటూ, అంటే వాళ్ళ కులంలో ఉన్న పెద్దలు కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ కులంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే పూర్గా ఉన్నారో లేకపోతే వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వ్యవస్థలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు కుల వ్యవస్థ ఎలా అయిపోయిందంటే ఏ డబ్బుకి ఏ కులానికైతే ఎక్కువ డబ్బు ఉందో ఆ కులం మైనారిటీస్ని వెళ్ళి వాళ్ళే అప్పీస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు చాలా వరకు రిలీజియస్ కన్వర్షన్స్ ప్రతి కులంలో జరుగుతున్నాయి. చాలా మందికి ఒక అపోహ ఏంటంటే కేవలం ఎస్సీ ఎస్టీలోనే లేకపోతే బీసీల్లో మాత్రమే రిలీజియస్ కన్వర్షన్స్ జరుగుతున్నాయి అని చాలా మందికి అపోహ పడుతున్నారు. రిలీజియస్ కన్వర్షన్స్ అనేది ఫేజ్ వన్ అయిపోయిందండి ఇండియాలో, ప్రతి రాష్ట్రంలో కూడా ఫేజ్ వన్ అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్న రిలీజియస్ ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ ఫేజ్ టూ నడుస్తున్నాయి. ఫేజ్ టూ అంటే బీసీలు లేకపోతే రెడ్డి కమ్మ వైశ్య బ్రాహ్మిన్, సో ఇలాంటి కులాల అదర్ ఓసీ కేటగిరీ సంబంధించిన కులాలని ఆల్రెడీ కన్వర్షన్స్ చేస్తున్నారు. కుల పెద్దలు ఎవరన్నా ఈ షో వింటుంటే గనక మీ కులంలో ఇదివరకు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ధర్మంలో నుంచి బయటకు వెళ్ళిపోయారు అనే విషయం కూడా మనందరం ఆలోచించాలి. 10 మందికి తెలిసిన వారికి మనం చెప్పాలి దేశానికి ధర్మానికి జరుగుతున్న దాడులు ఏంటి. చాలా మంది వ్యవస్థల్లో ఎక్కడ మిస్ అవుతున్నారంటే ఈ ఈ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు, అంటే ఎవరైతే ఒక డెసిషన్ క్యాపబిలిటీ ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు అసలు మన ధర్మం గురించి ఏంటి, మన ధర్మం ఏంది అంటే ఎంతసేపు వాళ్ళు ఒక పేరు కోసం ఒక సంస్థలోనో లేకపోతే ధార్మిక సంస్థలోనో జాయిన్ అయ్యి ఆ వ్యవస్థని ఎట్లా ఓకే నాకు నాకు ఈ పేరు ఉంది, నాకు 10 మందిలో నాకు ఈ పేరు ఉంది రికగ్నిషన్ ఉంది అని అనుకుంటున్నారు. ఓకే అది కూడా కొంతవరకు తప్పేం కాదు, అంటే మీకు దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు ఒక ఒక వ్యవస్థను ఎట్లా నడపాలో తెలుసు, మీకు ఊర్లో మంచి పేరు ఉంది, అంతవరకు ఓకే బానే ఉంది. కానీ ధర్మం విషయంలో మనకు జరుగుతున్న దాడులు ఏంటి అనేది కనీస అవగాహన కూడా వీళ్ళందరికీ లేదు. సో మనం ఇక్కడ ఈ షోలో నుంచి మనం ఎవరన్నా వింటున్న వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఈ కమిటీ మెంబర్లకు కానీ లేకపోతే కులంలో ఉన్నటువంటి పెద్దలు కానీ కుల పెద్దలకు కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే ధర్మానికి ఇంత దాడులు జరుగుతున్నాయి, వాళ్ళు తెలుసుకుంటే రేపు వాళ్ళ మీద ఒక దాడి జరగటానికి ఎవరన్నా అవకాశం ఉన్నా, దాడి అంటే మీరు ఆల్వేస్ ఫిజికల్ దాడి అనుకోమాకండి, ఫిజికల్ దాడి 99.99% ఎప్పుడు మన వ్యవస్థలో ప్రతి మనిషి అనుభవిస్తాడు అని అంటానికి ఏం లేదు. 99.99% మంది ఫిజికల్ దాడి ఎప్పుడు అనుభవించరు వాళ్ళ లైఫ్ లో, కానీ మీకు తెలియకుండా ప్రాక్సీ వార్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి కుల పెద్దలు కమిటీల్లో దేవాలయ కమిటీల్లో ఉన్న వాళ్ళు మంచి స్థాయిలో ఉండి మన ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశానికి ధర్మానికి ఏం దాడులు జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది. మన పిల్లవాడిని మాత్రం అమెరికాకి యూరోప్ కి అలాగే ఆస్ట్రేలియాకి సింగపూర్ కి పంపించి ఉద్యోగాలు చేపిస్తాము, కానీ బయట దేశాల నుంచి మన దేశం మాత్రం చాలా చాలా
ఇదేంటిది చాలా ప్రొటెక్టెడ్ గా ఉందని భావిస్తాం, లేదు. సో అలా అలా అనుకోవటానికి ఏం లేదు. సో ఎప్పుడైతే మనం గ్లోబలైజేషన్ అయిందో మనం గ్లోబలైజ్డ్ గా అడ్వాంటేజ్ ఎలా తీసుకుంటాం, మనల్ని అడ్వాంటేజ్ తీసుకున్న వాడు కూడా ఉంటాడు అనే విషయాన్ని ఈ కోణంలో నుంచి కూడా మనం ఆలోచించి తెలుసుకోవాల్సిన విషయం ఉంది అని మాత్రం ఇక్కడ చెప్పగలను. అలాగే నెక్స్ట్ దానికి వెళ్దాము. సో ఈ ఈ కాస్ట్ డివిజన్ కి ఆల్మోస్ట్ 10% కామెంట్స్ వచ్చినాయండి దీనికి. అలాగే రిలీజియస్ ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్, మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ అంటే తెలియని వాళ్ళు బహుశా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. దీనికి కూడా దాదాపు 12 నుంచి 13 కామెంట్లు వచ్చినాయి దీనికి కూడా. సో ఇది టాప్ 3 పొజిషన్ లో ఉంది, రిలీజియస్ కన్వర్షన్స్ అనేది టాప్ 3 పొజిషన్ లో ఉంది. ఇంకా ఇది తర్వాత ఇంకా 2 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి మనకి. సో ఈ రిలీజియస్ కన్వర్షన్స్ అనేది మనం భారతీయత మన బాధ్యతలో కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి, కన్వర్షన్స్ ఎలా జరుగుతాయి, అసలు ఎందుకు జరుగుతాయి అనే విషయం చాలా కూలంకషంగా 2-3 ఎపిసోడ్లు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు అది కూడా ఒకసారి వినండి. కానీ క్లుప్తంగా మన షోలో మనం మాట్లాడుకోవాలి కాబట్టి 2-3 విషయాలు మాట్లాడుకొని మనం ముందుకెళ్ళాం. రిలీజియస్ కన్వర్షన్స్ అసలు ఎందుకు జరుగుతాయి అంటే, ఫస్ట్ పాయింట్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్స్ ఈజ్ హాస్పిటల్. మీరు మా దేవుణ్ణి నమ్ముకుంటే మీకు మంచి జరుగుతుంది, లేకపోతే మీకు వచ్చిన లివర్ క్యాన్సర్ పోతుంది. ఎవరికైనా దేవుణ్ణి నమ్ముకుంటే లివర్ క్యాన్సర్ పోతే వాడు వేరే ధర్మంలోకి ఎందుకు వెళ్తాడు, వాడి ధర్మంలో ఉన్న దేవుణ్ణి వాడు నమ్ముకోవచ్చు కదా. సో హాస్పిటల్ ఈజ్ ద ఫస్ట్ టార్గెట్ అన్నమాట. అంటే ఎవరైతే ఇమోషనల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్నారో వాళ్ళ దగ్గర పోవటం, వాళ్ళని కన్వర్ట్ చేయటం. వాళ్ళు కన్వర్ట్ చేస్తే వీళ్ళకి ఏంటంటే ఫారెన్ FCRA. సో మళ్ళీ రిలేటెడ్ అనమాట ఇది. సో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్న టాపిక్ FCRA నుంచి వచ్చిన డబ్బులు మొత్తాన్ని వీళ్ళు ఇట్లాంటి డైవర్షన్ చేయటం అనేది చాలా కేసెస్ ఉన్నాయి. సో దాని మీద కూడా భారతదేశ ప్రభుత్వం యాంటీ కన్వర్షన్ లా కూడా తీసుకొస్తారు అని ఒక మంచి న్యూస్ వింటున్నాము. నిజంగా అది కనుక వస్తే ఇక్కడ చాలా మంది మళ్ళీ వితండ వాడడం చేయడానికి ట్రై చేయొచ్చు. ఏమండి కన్వర్సన్స్ చేస్తే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతే మీకేంటి ప్రాబ్లం అని అనొచ్చు. సో ఎవరైతే ఈ మాట అంటారో వాళ్ళకి సరైన 2 రకాల మనుషులు అయి ఉంటారు. వాళ్ళు సరైన అవగాహన లేకపోవటం కానీ, లేకపోతే వాళ్ళకి నిజంగానే అవగాహన ఉండి మనల్ని తప్పుదోవ పట్టించడం కానీ చేస్తూ ఉంటారు. సో అవగాహన ఆల్రెడీ తెలుసుండి తప్పుదోవ పట్టించే వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు. అవగాహన లేని వాళ్ళ గురించి మాత్రమే ఈ టాపిక్ చెప్పాల్సి వస్తుంది. రాత్రికి రాత్రే, లేకపోతే ఒక ఊళ్ళో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో, ఒక పల్లెటూరులో 100 కుటుంబాలు ఉన్నాయి. ఓకే, ఒక 2-3 నెలల్లోనే వాళ్ళు ఎప్పటి నుంచో తరతరాల నాటి నుంచి వాళ్ళ ఏ కుటుంబంలో అయితే ఉన్నారో, హిందూ కుటుంబంలో వాళ్ళ ధర్మం, వాళ్ళ ఆచార వ్యవస్థలు, సో ఇవన్నీ వాళ్ళు ఒక 2-3 నెలల్లోనే బయటకు వచ్చేసి ఎట్లా వేరే మతం మారుతున్నారు అంటే, రాత్రికి రాత్రి అన్న కల్లో వచ్చేసి ఎవరన్నా చెప్పేస్తారా, అబ్బాయి నిన్నాళ్ళు నీ వంశంలో జరుగుతున్న దేవుణ్ణి నమ్మినంత తప్పు అని చెప్పి వాళ్ళకు వాళ్ళు నైట్ బుద్ధుడిలాగా ఏమైనా ఎన్లైట్మెంట్ వచ్చేసిందా, రాదు. సో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోవాలి మీరు. సో ఇలాంటి విషయాలు ఎవరితో మీరు డిబేట్ చేస్తున్నా మాట్లాడున్నప్పుడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి, హాస్పిటల్, డబ్బులు, దేర్ ఈస్ ఆల్వేస్ ఓన్లీ ఫోర్స్డ్ కన్వర్షన్స్. కన్వర్షన్ ఎవరన్నా నిజంగా ఎవరన్నా ఒక వ్యక్తి లో లెవెల్లో ఉన్న వ్యక్తి వాడికి వాళ్ళు వెళ్ళి మారారు అంటే గనక, వాడుకున్న పనులలో, వాడుకున్న ప్రపంచంలో ఫ్యామిలీని పోషించుకొని వాడి జాబు వాడు చేసుకొని స్పిరిచువల్ గా ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అనేదానికి వాడికి 60 ఏళ్ళు వస్తాయి. సో ఈలోపు ఇంత టైం ఉంటుంది అనేది నేనైతే పర్సనల్ గా నేను అనుకోవట్లేదు. సో మోస్ట్ కన్వర్షన్స్, లైక్ 99.99 కన్వర్షన్స్ ఆర్ 90% ఆఫ్ ద కన్వర్షన్స్ యాక్చువల్లీ హ్యాపెన్ విత్ ఫోర్స్. సో ఫస్ట్ హాస్పిటల్ చెప్పుకున్నాం, అలాగే బడి, బళ్ళల్లోకి వెళ్ళి పాంప్లెట్లు మంచడం, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి పాంప్లెట్లు మంచడం. సో ఇవన్నీ ఏంటంటే లీగల్ ఇష్యూస్, ధర్మవీర్ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా మనం మాట్లాడుకున్నాం ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి మన వ్యవస్థ పరంగా. మనకే ఎక్కువ రూల్స్ ఉన్నాయి, మనకే ఎక్కువ లాస్ ఉన్నాయి, మనం తెలుసుకోవటం వల్ల ఈ కన్వర్షన్స్ జరుగుతున్నాయి అని మనం చెప్పుకున్నాం. సో హాస్పిటల్స్, స్కూల్స్ ఇలాంటి టార్గెట్ చేసుకుంటూ, ఎన్జిఓస్ ఇలాంటి టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు కేవలం మతం మారిన వాళ్ళకే బెనిఫిట్ చేయటం అనేది, ఈ దరిద్రం అనేది చాలా నాళ్ళ నుంచి జరుగుతున్నట్టు విషయం. సో హైదరాబాద్ లో కూడా ఈ ఈ వ్యవస్థలు ఉన్నాయి. సో వింటున్న శ్రోతలు, మనం ఎవరికి దానం చేస్తున్నాం,
ఎవరి ఎవరి ఆర్ఫనేజ్ కానీ ఎవరి ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి వెళ్ళి మనం మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు అందరూ అన్ని తెలుసుకోవాల్సిన విషయం లేదు. మనం ఏం చేస్తున్నాం, మన ధర్మానికి ఇది మంచిదా కాదా అనే విషయాలు తెలుసుకోవాల్సిందిగా ఈ ముఖ్యమైన విషయం నేను మీ అందరికి పంచుకోదలుచుకున్నాను. తర్వాత లాస్ట్ టూ హైయెస్ట్ ఓట్స్ వచ్చిన రెండు మూడు లాస్ట్ రెండింటిలోకి వెళ్దాం. హైయెస్ట్ సెకండ్ టాప్ టూ వచ్చేసి సెక్యులరిజం. ఈ టాపిక్ వినంగానే ఇక చాలా మందికి చాలా విషయాలుగా తెలుసుకున్నటువంటి టాపిక్ సెక్యులరిజం. అంటే ఈ సెక్యులరిజం మీద కూడా కంప్లీట్ గా మనం టూ షోస్ చేశాము భారతీయత మన బాధ్యతలు, అది కూడా ఒక్కసారి వీలుంటే వినండి. అసలు సెక్యులరిజం అనే పదం ఎందుకు వచ్చింది, రాజ్యాంగంలో మనం రాజ్యాంగం రాసుకునేటప్పుడు సెక్యులరిజం అనే పదం లేదు, కానీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు టైంలో దీని సెక్యులరిజం అనే పదం చేర్చటం, ఈ సెక్యులరిజం వల్ల ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఇప్పటికి ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు గడిచిన ఇండియా ఏ వ్యవస్థలో ఉంది అంటే మనం కేవలం ఇక్కడ రెండు మూడు పాయింట్స్ మనం డెఫినెట్ గా టచ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, కేవలం హిందువులకైనా సెక్యులరిజం వేరే వాళ్ళకు ఉండదా అంటే మనం యూట్యూబ్ లో ఒక చిన్న ఫన్నీ స్టోరీ జరగలేదండి, సో ఫన్నీ స్టోరీ చెప్తాను. సెక్యులరిజం అనే ఏంటి అనేది మీకు చాలా మందికి చాలా క్లియర్ గా అర్థమైపోద్ది చిన్న స్టోరీ చెప్పిన తర్వాత. ఒక స్వామీజీ అను ఒక పాస్టరు ఒక ముస్లిం వ్యక్తి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారంట స్పిరిచువల్ గురించి. ఓకే ఈ దేవుడు అంటే ఇది, దేవుడు అంటే అది, లేకపోతే మనం చనిపోయిన తర్వాత ఇలా అయితాం అలా అయితాం అని మాట్లాడుకుంటూ, ఇది జరగలేదండి మళ్ళీ చెప్తున్నాను, ఇది జస్ట్ ఫిక్షువస్ కామెడీ స్టోరీ జస్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సెక్యులరిజం. అయితే మాట మాట పెరిగి ఈ ఇద్దరు కలిసి స్వామీజీని కొట్టడం మొదలు పెట్టారట. స్వామీజీని కొట్టడం మొదలు పెడితే ఆయన పక్కనే ఏదో పోలీసు వెళ్తూ ఉంటే పోలీసు నాకు ఐ నీడ్ హెల్ప్ అని అంటే నన్ను వీళ్ళు కొడుతున్నారు నువ్వు పోలీసు కదా నువ్వు చెప్పాలంటే పోలీసు అంటాడంట లేదు లేదు ఇది మతం పరంగా జరుగుతున్నటువంటి విషయము, ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవటం కుదరదు అని అంటారంట. సరే 4 దెబ్బలు తిన్నారా స్వామీజీ మళ్ళీ డిస్కషన్ వచ్చి మళ్ళీ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్వామీజీ కూడా 2 కొడతారంట ఈ వీళ్ళిద్దరిని మిగతా వాళ్ళిద్దరిని కొట్టినప్పుడు ఆ పోలీసు ఎవరిని అడగకపోయినా కూడా వాడే వచ్చి నువ్వు స్వామీజీ నువ్వు కొట్టకూడదు వీళ్ళిద్దరిని, ఇది లా అండ్ ఆర్డర్ విషయము, సో నువ్వు కొట్టడానికి వీల్లేదు అంటారంట. అంటే మనం ఏమన్నా చేస్తే మటుకు లా అండ్ ఆర్డర్ ఇష్యం, వాళ్ళు అటు సైడ్ నుంచి మనం రైట్స్ ని మనం కాపాడుకోవాలంటే మాత్రం సెక్యులర్ గా ఉండాలి మనం. సో ఇది ఈ పాయింట్ తో క్లియర్ గా అర్థమవుతుంది. సో మన రైట్స్ మనం తెలుసుకోవటానికి పక్కన వాళ్ళ అభిప్రాయాన్ని కానీ మనం గౌరవించట్లేదని చాలా మంది హిందువుల్లో ఉన్నటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే మనం ఏకాదశి గురించి తెలుసుకుంటే, మనం బొట్టు పెట్టుకెళ్తే, లేకపోతే మనం పండగ చేసుకుంటున్నామని తెలిస్తే వాడేమన్నా ఫీల్ అవుతాడేమో, వాడే ఫీల్ అవడు, వాడు ఫీల్ అవుతాడని మనం ఎక్కువ ఫీల్ అవుతాం. సో బేసికల్ గా ఏంటంటే నీకు నీ ధర్మం గురించి నీ శాస్త్రం గురించి ఎక్కువ తెలియకపోవటం వల్ల ఈ సెక్యులర్ గా ఉండటం అనేది ఏంటి అంటే నీ రైట్స్ వదిలేసుకొని ఎవరు సెక్యులర్ గా ఉండమని, అందరినీ మనం ప్రేమించాలి, వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళు ప్రేమించినప్పుడు మనం ప్రేమించాలి, మనం ప్రేమించినప్పుడు వాళ్ళు ప్రేమించాలి. సో ఒక దేశంలో ఉన్నప్పుడు అందరం కలిసే ఉండాలి, కానీ దట్ డజన్ మీన్ దట్ నీ రైట్స్ వదిలేసుకొని మన తలకాయ తీసుకెళ్లి పక్కన వాళ్ళకి నోట్లు పెట్టడం అనేది హిందువులకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక ఏం చెప్పచ్చు అంటే దట్స్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ హిందూ అనమాట. అంటే మన తలకాయ తీసుకెళ్లి డైరెక్ట్ గా పక్కన నోట్లో పెట్టేస్తారు. సో ఇది చాలా మంది చెప్పిన పాయింట్, నేను చెప్పట్లేదండి ఇదంతా. సో నా ఫేస్బుక్ లో లింక్ లో పెట్టినటువంటి చాలా మంది, సుమారు 14 మంది ఈ ఇష్యూ మీద కామెంట్స్ చేయడం జరిగింది. సో సెక్యులరిజం మీద మనం చాలా డీటెయిల్ గా మాట్లాడుకున్నాము, సో ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు ఒకసారి అది కూడా వినండి. అన్నిటికంటే టాప్ 1 పొజిషన్ లో ఉన్నది ఏంటంటే, చాలా మంది సెక్యులరిజం అని అనుకోవచ్చు, కొంతమంది కన్వర్షన్స్ టాప్ అని అనుకోవచ్చు, క్యాస్ట్ డివిజన్ టాప్ అని అనుకోవచ్చు, కానీ అన్నిటికంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టాప్ 1 గా వచ్చినటువంటి విషయం ఏంటంటే మన ధర్మాన్ని మనమే ఆచరించుకోలేకపోవటం, మన ధర్మాన్ని మనం అలసత్వంతో ఆచరించుకోలేకపోవటం, మన ధర్మం మీద మనకు అవగాహన లేకపోవటం, మన ఆచారాల మీద మనకు అవగాహన లేకపోవటం, మన హిందువులకు మాత్రమే ధర్మం దేశం బాధ్యత రాహిత్యం ఎక్కువ, హిందువులకు మాత్రమే ప్రతి ఒక్కళ్ళని గౌరవించి మన రైట్స్ ని వదిలేసుకునే భావం కేవలం హిందువులు మాత్రమే ఉంది, దీనికి దాదాపు 20% ఓట్లు వచ్చినాయండి, 20% కామెంట్స్ వచ్చినాయి. యాక్చువల్ 20% కామెంట్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ చూడండి, వీటన్నిటిని మనం పక్కన పెట్టినా కూడా, ఇప్పటిదాకా మనం ఒక 10-15 కేటగిరీస్ గురించి మాట్లాడుకున్నాం, వీటన్నిటిని పక్కన పెట్టినా కూడా మనం చేయాల్సింది మనం చేయకుండా వీటి వల్ల ప్రాబ్లం వస్తుంది అని మాత్రం మనం అనుకోవటానికి లేదు. సో హిందువులకి మన ఆచారాల గురించి అస్సలు తెలియదు, మన ధర్మం గురించి పొరపాటు కూడా తెలియదు. అసలు అడగ మాకండి దాని గురించి, అసలు అది అది అడిగితే ప్రతి ఒక్కళ్ళకి ఎలాంటి ఇప్పటికున్న విద్యా వ్యవస్థలో కానీ సొసైటీలో కానీ ఎలా అంటే, మనకి దేశం గురించి ఎవరన్నా మాట్లాడితే, ధర్మం గురించి ఎవరన్నా మాట్లాడితే వాడికి ఏం పని లేదు, లేకపోతే అయితే ఇటు లేకపోతే అటు, అంటే వాడు ఒక ఒక చిన్న మాటలు చెప్పాడు వాడు పెద్ద గాలోడు, వాడికి ఏం పని లేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాడు. లేకపోతే నా అలాంటి వాడు ఎవడన్నా మాట్లాడాడు అనుకోండి, వాడికి ఏం అమెరికాలో ఉంటాడు అని, అంటే ప్రతి దాన్ని కూడా ఒక డిసిషన్ తీసేసుకొని మనం తెలుసుకోవాల్సింది మాత్రం తెలుసుకోకుండా పక్కన వాళ్ళ మీద మాత్రం మన లేజినెస్ కానీ మనకి మనం తెలుసుకోలేకపోవటం మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్ ని పక్కన వాళ్ళకి ఏదో లేదు అని చెప్పి వాళ్ళ మీద నెట్టేసేసి దాన్ని పక్కన పెట్టేసేస్తాం. ఇదే మన హిందువుల్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాబ్లం. వాళ్ళు గుడికి వెళ్ళరా అంటే గుడికి వెళ్తారు, అన్నీ తెలుసు, ధర్మం గురించి తెలుసు, దేశం గురించి తెలుసు, కానీ మనం ఏమి చెయ్యం, మనకి ఎవరన్నా చెప్తే కనుక చెయ్యాలని మనం కనిపించదు, మనం తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా మనం చెయ్యం. అంత మించి కొంతవరకు తెలుస్తుంది, అంతకంటే ఎవరన్నా తెలుసుకోవాలని చెప్పినా కూడా మనం చేయటానికి మనం ఇష్టపడం. సో ఇది మన దేశం గురించి, మన ధర్మం గురించి, మన ఆచారాల గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం తెలుసుకుంటేనే మనం మన పిల్లలకు మనం చెప్పగలం. సో వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం ఏంటంటే, ఈ రిలీజియస్ కన్వర్షన్స్, క్యాస్ట్, లవ్ జిహాద్, న్యాయ వ్యవస్థ, టెంపుల్ వ్యవస్థ, లేకపోతే జ్యుడిషియరీ వ్యవస్థ, పేరెంట్స్, ఎఫ్సిఆర్ఏ, విద్యా వ్యవస్థ, రాజకీయ నాయకులు, సో కుల నాయకులు, సో ఈ వీటన్నిటి గురించి మనం తీసేసి పక్కన పెట్టినా కూడా మనందరం భారతీయత మన బాధ్యత షోలో కూడా ఎక్కువ ఇదే ఫోకస్ చేయడానికి మనం గత 8 నెలల నుంచి మనం ప్రయత్నిస్తున్నాం. మనం తెలుసుకోవాలి, తెలుసుకోవటమే కాదు మనం పాటించాలి. సో ఈరోజు మనం పండగల గురించి మనం తెలుసుకోవటం, తెలుసుకున్న తర్వాత మన పిల్లలకు మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకండి, మనం ఒక చిన్న ప్రయత్నం అంటే ప్రతిరోజు మనం ఒక 5 నిమిషాలు కేటాయించి దీపారాజన మనం చేయలేమా ఇంట్లో ప్రతి రోజు? లేకపోతే సరే ప్రతిరోజు అంటే చాలా మంది చాలా కష్టం అని అనుకోండి, సరే కనీసం వారానికి ఒక్కరోజు. చాలా మంది వేరే మతస్థులు చక్కగా వారానికి కనీసం ఒక్కసారన్న గుడికి వెళ్తున్నారు కదా, వాళ్ళ ప్రార్థనా మందిరాలకు వెళ్తున్నారు కదా, కనీసం మనం ఒక్క వారంలో ఒక్కసారన్న మనం దగ్గరలో ఉన్న చిన్న గుడికి వెళ్ళలేమో, మనం వెళ్ళగలం అనుకుంటే మనం వెళ్ళగలం. ఇంట్లో వారానికి ఒక్కరోజైనా మనం దీపారాధన చేస్తే మన దేవుడిని మనం దండం పెట్టుకొని మనం గ్రాటిట్యూడ్ గా మనం ఉంటే పిల్లలు దాన్ని చూసి మనల్ని ఫాలో అవ్వాలని మనం అనుకుంటారు. మనమే పొద్దుగుకులు మనమేం చేయకుండా ఉండి వాళ్ళకి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇప్పుడు ఈ పాయింట్ కూడా చాలా మంది చాలా లోతుగా మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, నేను మాత్రం ఏం చేయను, నా పిల్లలు మాత్రం చాలా భక్తిగా ఉండాలి. ఎలా కుదిరిద్దండి అది? ఏమన్నా అసలు మనం మనం మనకి ఒక్కసారి మనం మనం ప్రశ్నించుకుందనే ఈ పాయింట్ అర్థమవుతుంది. సో అదే పోయిన జనరేషన్ కి ఈ జనరేషన్, మన తాతల జనరేషన్ నుంచి మన పేరెంట్స్ జనరేషన్ కి వచ్చి చాలా ఈజీగా వచ్చినటువంటి విషయం ఏది అంటే, బై నాచురల్ గా వాళ్ళు ధర్మాన్ని పాటించే వాళ్ళు, నాచురల్ గా మన తల్లిదండ్రులకు వచ్చేసింది అది. కానీ ఈ రోజుల్లో మనం ఉన్న వ్యవస్థలో మనం నాచురల్ గా చేయలేకపోతున్నాం చాలా వరకు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా అన్న మనం చేస్తే తప్ప, మనం చేసే దాంట్లో కనీసం 25% మన పిల్లలకు వచ్చే అవకాశం మాత్రం ఉంది. సో ఒకవేళ కనుక ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, దెర్ ఈస్ నో వే దట్ యువర్ కిడ్స్ ఆర్ యువర్ నెక్స్ట్ జనరేషన్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్. సో ఇది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని వదిలేసినా కూడా ప్రతి ఒక్కళ్ళు మనం డెఫినెట్ గా మనం ఆచరించాల్సినటువంటి విషయాలు ఏంటి, మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, మన ధర్మం గురించి మనం ఏం తెలుసుకోవాలి, చిన్న చిన్న మనం మీరేం కూర్చొని మీ జాబులు మానేసో లేకపోతే దేశ స్వాతంత్ర పోరాటం చేసినట్టు మనం ఏం చేయక్కర్లేదు. చిన్న చిన్న విషయాలు తెలుసుకోవటం, ఈ రోజులో యూట్యూబ్ ఉంది, ఈ రోజులో గూగుల్ ఉంది. సో ఒక 1/2 గంట మనం షాపింగ్ చేయడానికో లేకపోతే ఏదో సెర్చ్ గూగుల్ చేయడానికో చేసినప్పుడు, అట్లాగే ఒక 10 నిమిషాలు చాగంటి గారి ప్రవచనాలు, లేకపోతే సామేష్ ముఖ్ శర్మ గారి ప్రవచనాలు, లేకపోతే అది కూడా చాలా మందికి ఎక్కదు అని అనుకుంటే
లేకపోతే రాజీవ్ మల్హోత్రా గారి కరెంట్ అఫైర్స్, లేకపోతే అసలు దేశంలో ఏం జరుగుతుందనే విషయాలు. సో ఇలా చాలా వేరియస్ టాపిక్స్ ఉన్నాయి మనం తెలుసుకోవటానికి. సో మనం తెలుసుకోండి, మనం జీర్ణమైనప్పుడు మాత్రమే మన పిల్లలకు మనం చెప్పగలం. సో ఇంకెంతకంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈరోజు షో ఇక్కడతో నేను కంక్లూడ్ చేస్తాను. ఈరోజు షోలో మనం ఏమి చర్చించుకున్నామంటే, మన దేశంలో మన ధర్మం పరంగా దేశంలో ఎదుర్కొనే అతిపెద్ద ఒకటి రెండు సమస్యల గురించి కామెంట్ చేయండి అని నా ఫేస్బుక్ పోస్ట్ ని ఒక షో లాగా చేసి, మనం చేసే షో అన్నిటికీ కొంచెం కైండ్ ఆఫ్ సమ్మరైజ్డ్ గా మాట్లాడదాము అని అనుకున్నాను. దీంట్లో టాప్ టు బాటం చూస్తే కనుక ఫస్ట్ ప్లేస్ లో మన ధర్మాన్ని మనమే ఆచరించుకోలేకపోవటం, సెకండ్ పొజిషన్ లో సెక్యులరిజం, థర్డ్ పొజిషన్ లో కన్వర్షన్స్, ఫోర్త్ పొజిషన్ లో క్యాస్ట్ డివిజన్స్ ఆర్ క్యాస్ట్ రిజర్వేషన్స్, అలాగే తర్వాత పొజిషన్ లో లవ్ జిహాద్, తర్వాత పొజిషన్ లో టెంపుల్స్, అలాగే ఇంకొక విషయంలో టెంపుల్స్, అలాగే హిందూ యూనిటీ, అలాగే ఇంకా లాస్ట్ లో చూస్తే కనుక జ్యుడిషియరీ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఫారిన్ కరెన్సీ, పేరెంట్స్ సరిగ్గా చేయలేకపోవటం. సో ఇలా ఒక 10-15 కేటగిరీస్ లో మనం చర్చించుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. సో బహుశా ఈ రోజు షో మీకు నచ్చిందని భావిస్తూ, మనం భారతీయత మన బాధ్యతలో వచ్చే వారం మరొక విభిన్నమైన అంశంతో విభిన్నమైన విశ్లేషణాత్మక దృష్టిలో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎప్పటిలాగానే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు దిస్ షో. మైండ్ మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చే మంగళవారం ఇండియా టైం ప్రకారం 9 to 10 షోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. జై శ్రీరామ్, జై భారత్ మాత.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం ఆగస్టు 13, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కమెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈస్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ It is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.